మాతృదేవో భవ.
ఈ విభవంబులి పదవులి మెరమెచ్చులు లక్షలిచ్చుట యావలు మోజులున్ కలియుగాంతము దాకను నిల్చునంచు మోహావిలమైన మానసము ఇహంబున ముంచి అహంబు పెంచు జగన్మాత. ఈ విభవంబులి పదవులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యావలు మోజులున్ కలియుగాంతము దాకను నిల్చునంచు మోహావిలమైన మానసము ఇహంబున ముంచి అహంబు పెంచు నన్నావలయాన త్రోయకు దయామయీ నీ పద సన్నిధిన్ విడన్ నన్నావలయాన త్రోయకు దయామయీ నీ పద సన్నిధిన్ విడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1575 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 275 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 389 నామంలో ఉన్నాం. నిరుపమాయైన మహ, ఉపమానము లేనిది, సాటి లేనిది అని చెప్పుకుంటాం. దాన్ని సాహిత్యం ద్వారా నిరూపణ చేయడం కోసం మహాకవయిత్రి మొల్ల ఒక ప్రయత్నం చేసింది. మొల్ల రామాయణంలో సీతాదేవి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆవిడ ఈవిడ శరీరంలో ఏ అవయవానికి ఏ ఉపమానం చెప్పినా ఇబ్బందిగానే ఉంది, ఇంకో అవయవానికి చెప్పే ఇంకో ఉపమానం దీనికి శత్రువుగా మారుతోంది, వెరసి ఈ శత్రుత్వాలన్నిటికీ ఇక్కడ యుద్ధం కనుక జరిగినట్టయితే ఉపమానమే ఉండదు అమ్మవారి విషయంలో, అందుకని ఆవిడ నిరూపమా అని నిరూపణ చేసింది. మళ్ళీ ప్రత్యేకించి కొత్త ఉపమానాలు ఏమీ తీసుకోలేదు ఆవిడ. ఇంతవరకు నుంచి ప్రబంధ కాలంలో ఉండే కవులందరూ ఏ ఉపమానాలు చెబుతున్నారో అవే తీసుకుంది సుమారుగా. కొత్తదేమీ చెప్పలేదు, కొత్తగా చెప్పింది. సరిగ్గా నిజానికి ఆ మొల్ల రామాయణంలో మొల్ల అలా ఎందుకు చేసింది అంటే రాముడు లక్షణమే అది. అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను, కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెబుతారు రాముడు వ్యక్తిత్వాన్ని గురించి. అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను తన ఆత్మం తెచ్చి ఒలకబోసిన చందంబున బలుకు చేయు సర్వము తానై. తన ఆత్మం తెచ్చి ఒలకబోసిన చందంబున బలుకు చేయు సర్వము తానై. అందరవల మాట్లాడడు అందరవల చేయడేది అయినను. రాముడు అందరిలాగా మాట్లాడట, అందరిలాగా చేయటే పని చేయను, ఓ ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఇది రాముడు చేసిన పని అండి, తెలిసిపోతుంది. ఆ పని చూస్తే తెలిసిపోయింది అంటాడు. మాట్లాడినా చేసిన ఆయన ఎలా ఉంటాడు అంటే తన ఆత్మం తెచ్చి ఒలకబోసిన చందంబున బలుకు పూర్తి హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో మాట్లాడతాడు. ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధాభక్తులతో చేస్తాడు. ఇది నాయకత్వ లక్షణం. ఒక మాటలో చెప్పాడు విశ్వనాథ, లీడర్షిప్ అంటే అది. ఏదో సొంత ప్రయోజనాలు మనసులో పెట్టుకుని దాన్ని ఏదో ఎదుటివాడికి ఏదో చెప్పేటప్పుడేమో వాడిని మాయ చేసేసి నీ ప్రయోజనం కోసమే పనిచేస్తున్నానని చెప్పి లోపల మాత్రం అలా అంటే కానీ మనకి జరగదండి, పని జరగదండి అని మాట్లాడితే నాటకం అయిపోతుంది. నాయకత్వం కాదు, నాటకం అవుతుంది. ఆత్మం తెచ్చి ఒలకబోసిన చందంబున బలకు, ఆ మాటలు ఎంత చిత్తశుద్ధిగా ఉంటాయి అంటే ఆత్మం తీసుకొచ్చి ఒలకబోసేసాడండి అక్కడ అన్నట్టుగా ఉంటాడు. అలా ఉండాలి మాటలు నాయకుడు అంటే అర్థం అది. ఆత్మను తెచ్చి ఒలకబోసినట్టుగా ఉండాలి, నాటకం ఆడుతున్నట్టుగా తెలిసిపోతుంది మనకి. ఇంకా ఆయనకు తెలియపో, ఆయనకు ముందే తెలుసు. అంచేత సరిగ్గా అందరివలే మాట్లాడడు అన్నారు కాబట్టి ఇక్కడ మొల్ల కూడా అందరిలాగే చెప్పలేదు ఆవిడ, కొత్తగా చెప్పింది. మళ్ళీ వాడినవి అవే ఉపమానాలు. ఎలాగ, షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల జలజాతములపైకి చందమామ, కిసలయంబులపైకి వెసకలకంఠుల, సింధురమ్ములపైకి సింహ వితతి, దొండ పండులపైకి దొడ్డ రాచిల్కల, అలరుదూడులపైకి హంస వితతి, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరము, పవనంబు మీదికి పాపరేని, మరుడు వైరంబు చేసిన మాట్కి అలకనాశిక కరానన, వరపయోధర మధ్య ఓష్ఠవచన, బాహుగమన హాసాక్షులు ఊర్పారు రమణికమరు. ఇంత అందంగా చెప్పింది ఆవిడ శేషపద్యం ఎత్తుగీతితో సహా. ఇందులో ఎత్తుగీత ముందు అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి పై పాదాలు అన్వయించుకోవాలి, లేకపోతే పద్యం తెలియదు. అలకన ఆశిక, అలకలంటే ముంగురుడు. వీటిని సాధారణంగా తుమ్మెదులతో పోలుస్తారు. అందుకే షట్పదంబులపైకి, షట్పదం అంటే తుమ్మెద, దానికి 6 పాదాలు ఉంటాయి. సంస్కృతం ఒక ఛందస్సు కూడా ఉంది సంస్కృతంలో షట్పదే అని, అది తుమ్మెద గానం చేసినట్టే ఉంటుంది. శంకరాచార్య ఓ స్తోత్రమే రాశారు దాని ఆ ఛందస్సులో షట్పదీ స్తోత్రం. ఈ ముంగురుడిని తుమ్మెదలతో పోలుస్తారు. పోనీ ఆ తుమ్మెదలు అక్కడ నిలబడే అవకాశం ఉందా అంటే నాసిక ముక్కుని సంపెంగ పువ్వుతో పోలుస్తారు. ఓ పక్క సంపెంగ పువ్వు ఉన్నాక ఇక్కడ దగ్గరలో ముక్కు రూపంలో సంపెంగ పువ్వు ఉన్నాక, ముంగురుల రూపంలో తుమ్మెదలు ఉన్నాక తుమ్మెద పోవలసిందే, ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సంపెంగ పువ్వుల సుగంధం తుమ్మెదకి పట్టదు, దానికి విషంతో సమానం. అన్ని పువ్వుల మీద వాళ్తుంది తుమ్మెద, సంపెంగ పువ్వు మీద వాళ్ళదు. ఎందుకంటే తేనె లేక కాదు, ఆ సుగంధం దానికి పట్టదు. కొన్ని ఎలర్జీ అంటారు చూడండి, దానికి అది ఎలర్జీ. మరి ఇప్పుడు అవయవాలను పోలుద్దాము అంటే సంపెంగ పువ్వులు ముక్కుతో పోలుద్దాము అంటే తుమ్మెదలతో ఇబ్బంది వస్తుంది, ముంగురులు తుమ్మెదలు అనడానికి వీలు, అంచేత నిరూపమా అయ్యే నమ పోల్చడానికి వీళ్ళే తీసేయి, తుమ్మెదలని తీసేయి, సంపెంగ పువ్వుల్ని తీసేయి. ఎందుకంటే శత్రుత్వం కలిగిన ఉపమానాలు ఆవిడ శరీరంలోనే ఉంటే ఈ కొట్లాటలు ఎక్కువే పోతాయి. ఇంకా కార్యాలయంలో ఉద్యోగులు ఒకళ్ళొకరితో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే యజమానికి మనశ్శాంతి ఉండదు. ఈ అవయవాల మధ్యలో ఉపమానాలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైతే ఆవిడకి మనశ్శాంతి ఉండదు. అందుకని తీసేయి. అంచేత షట్పదములు సంపెంగలు రెండూ పనికిరావు. అంచేత ఆవిడ ముక్క ఆవిడ ముక్కే, ఆవిడ నాసిక ఆవిడ నాసికే, ఆవిడ ముంగురుడు ఆవిడ ముంగురులే, పోల్చడానికి లేదు. అందువల్ల నిరూపమా అయిన మఖ జలజాతములపైకి చందమామ. సాధారణంగా ఈ చేతులని పద్మాలతో పోలుస్తారు. అందులో సీతాదేవి చేతులు మరీను, ఎందుకంటే ఆవిడ చేతుల్లో ఇలా ముత్యాలు పోయగానే ఎర్రగా మారిపోయాడు. ఎందుకంటే ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి. ఎందుకుండవండి, ఆవిడ లక్ష్మీదేవి. లోకంలో హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఎవరి చేతులైనా ఎర్రగా మెత్తగా ఉంటే వాళ్ళ చేతిలో డబ్బు నిలబడుతుంది. ఎర్ర చేతులు ఎర్రగా ఉండాలి, గులాబీ రంగులో ఉండాలి, మరీ ముదురు ఎరుపు కాదు, గులాబీ రంగులో లేత ఎరుపు రంగులో ఉండి కాస్త మెత్తగా ఉంటే డబ్బులు బాగా నిలబడతాయి. సాముద్రిక శాస్త్రం నాకు తెలియదు కానీ నాకు ఎలాగే ఉన్నా నాకు నిలబడుతున్నాయి, పర్వాలేదు, నాకు జాగ్రత్త ఉంది. దాని ప్రభావం అయితే మరీ మంచిది, సుఖంగా ఉంటాం, ఎప్పుడూ నిలబడతాం. ఎర్రచేతుల్లో కాయలు గాయడం గట్టిపడిపోవడం నాకు ఎప్పుడూ తెలియదు అసలు అవి. అందుకని ఒకసారి చూసుకుని ఏదో బాగానే ఉందని అనుకుంటున్నాను నేను. శాస్త్రంలో ఉంది, సాముద్రిక శాస్త్రంలో అమ్మవారి చేతులు అలా పద్మాలలో ఉండి ఆశ్చర్యం ఇలా మన చేతులు ఎలా ఉంటే ఆవిడకి పద్మిని, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయే దాక్షి. ఆవిడ పద్మ లక్ష్మీదేవి, ఆవిడ ఆవిడ చేతులు ఎర్రగా లేకుండా ఎలా ఉంటాయి. అంచేతన ఆవిడ చేతుల్లో పద్మానందం జలజాతములు అందం అంటే పద్మాలకు శత్రువులు చందమామ, ముఖాన్ని చందమామ అంటే ఎలా కుదురుతుందండి, చందమామకి చంద్రుడికి పద్మాలకి పడదు. అంచేత రెండు తీసేయి, నిరూపమా అయిన మఖ. ముఖాన్ని పద్మంతో పోలిస్తే, ముఖాన్ని చందమామతో పోలిస్తే చేతులను పద్మంతో పోల్చడానికి వీల్లేదు, రెండు శత్రువులు. అందుకని నిరూపమా అయిన మఖ పోల్చొద్దు, ఆవిడ ముఖం ఆవిడ ముఖమే, ఆవిడ చేతులు ఆవిడ చేతులే. అందుకే ఇక్కడ ఈ చేతులు పద్మాల్లో ఉంటాయి కాబట్టి ఆ చేతుల్లో పడగానే ముత్యాలు రామచంద్రమూర్తి శిరస్సు మీద పోద్దామని ఆవిడ ముత్యాలు తీసుకుందిట, అవి ఎర్రగా మారిపోయాడు, ట్రాన్స్పరెంట్ కదా పారదర్శకం, అందుకని గులాబీ రంగులోకి మారిపోయాడు. రాముడు ఆశ్చర్యపేట ఊళ్ళో మిథిలానగరంలో అమ్మాయిలు అందరూ రంగులు మార్చేస్తారేమో పార్టీలు మార్చినట్టే అనుమానం వచ్చేసింది దానికి. అలాగే గమ్మత్తైన శ్లోకం ఉంది రామకర్ణామృతంలో, జానక్య కమలామలాంజలి పుటి యా పద్మరాగాయితాక న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాక స్రస్త శ్యామలకాయ కంతి కలిత యా ఇంద్రనీలాయితాక ముక్తాస్త శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాక. కొద్ది రోజుల క్రితమే మనం శ్రీరామనవమి సీతా కళ్యాణం జరుపుకున్నాం కాబట్టి ఈ శ్లోకం ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి, ఎంత శుభ సందర్భమో మనకి. జానకీదేవి చేతుల్లోకి రాగానే తెల్లని ముత్యాలు ఎర్రగా కనబడ్డాయట, అవి శ్రీరామచంద్రమూర్తి శిరస్సు మీద పోయగానే తెల్లగా మారిపోయాడు. మళ్ళీ ఎందుకున్నాయంటే అది తెల్లగా ఉన్నాయని కాదు, అక్కడ ఆయన తెల్లగా సర్పాన్ని ఉంటుంది తలపాక, క్షత్రియులు పెట్టుకుంటారు, లేకపోతే శిరస్సు మీద పడగానే నల్లగా ఉండాలి, వెంట్రుకలు నల్లగా ఉంటాయి కదా, పెద్ద ఒత్తుగా ఉంటుంది జుట్టు, ఆయనకేమి ఇబ్బంది. అయినా తెల్లగా ఎందుకు కనబడ్డాయంటే క్షత్రియులు పెళ్ళిళ్ళలో పైన తలపాగ ధరిస్తారు, తెల్లటి ముత్యాల రంగులోనే ఉంటుంది ఆ తలపాగ, ముత్యాల తలపాగ అంటారు, దాన్ని టర్బన్ అంటారు ఆంగ్లం, దాన్ని ధరిస్తారు, దాని మీద పోస్తే మరి అలాగే ఉంటుంది. అలాగే అవి శరీరం మీద కిందికి జారుతూ ఉంటే స్రస్త శ్యామలని కాయకాంతి కలితాయ ఇంద్రనీలాయితాక, ఆ నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి శరీరం మీద ఈ వక్షస్థలం నుంచి ఇలా కిందికి జారుతుంటే ఇంద్రనీలాల్లో ప్రకాశిస్తున్నాయట. అలాగే రంగులు మార్చినటువంటి తలంబ్రాలు మీ పెళ్లి పెద్దలను రక్షించును గాక, వధువుని వరుణ్ణి రక్షించును గాక అని తలంబ్రాల శ్లోకం చెప్తారు. ఇది ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎంత గొప్ప ఆచారం అంటే ఖచ్చితంగా శుభలేఖ మీద ఈ శ్లోకం వేస్తారు, వెయ్యాలి, వేయకపోతే అది పెళ్లి కాదు. ఈ శ్లోకం వేసి తీరాలి. ఆ సంప్రదాయాలు మనం పాటించాలి. ఆధునికత ఆధునికత పేరు మీద ఇంగ్లీషులో వేసేసి అడ్డగోల మాటలని రాయదు అక్కడ. వెడసు బెడసు ఉంటుంది వేధవ మాటలని. తెలుగులోనే వేయాలి శుభలేఖ. దైవజ్ఞుల చేతే ముహూర్తం పెట్టించాలి. ఖచ్చితంగా ఈ శ్లోకం రాయాలి. రామ సీతారాముల యొక్క ఆ వివాహం మహోత్సవం పెళ్లి బొమ్మ చిన్నదైనా అక్కడ వేయాలి. మనకేవో ఇతర దేవతలు ఇతర గురువులు మన సంప్రదాయాలు వేరని పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. జాతి మొత్తానికి సంప్రదాయం సీతా కళ్యాణాన్ని గౌరవించడం గుర్తుపెట్టుకోవాలి. అదే పని మనం చేయాలి, అందరం చేయాలి. లేకపోతే అది పెళ్ళే కాదు, వ్యక్తిగత నమ్మకాల పనికిరా. ఒక జాతికో నమ్మకం ఉంటుంది. పెళ్ళి అంటే సీతారాముల పెళ్ళి అంతే, సీతా కళ్యాణం. అందరం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఏకపత్ని వ్రతం ఏకపతి వ్రతం రెండు ఈ జాతిని కాపాడతాయంటే సీతా కళ్యాణమే ఆదర్శం. మనకి జానక్యాహ అనే శ్లోకం శుభలేఖ మీద వేసి తీరాలి. శుభలేఖలందరూ తెలుగులోనే వెయ్యాలి. ఈ శ్లోకంలో పైగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే కవిత్వం ఒక్కటే కాదు, జీవితం. అమ్మవారి చేతుల్లోకి తీసుకోగానే తెల్లటి ముత్యాలు ఎర్రగా కనపడుతున్నాయి, పద్మరాగాలేమో అనుకున్నాడు రామచంద్రమూర్తి. ఆయన శిరస్సు మీద పోయగానే మళ్ళీ తెల్లగా మారగానే ఏం నా చేతుల్లో మారాయన్నారు, మీ చేతుల్లో మారలేదా అని ఆవిడ చూసింది విచిత్రంగా. మీ శిరస్సు మీద మారలేదా అని మళ్ళీ ఆయన శరీరం నుంచి కిందికి జారుతుంటే ఇంద్రనీలాలా ఉన్నాయన్నారు. ఇన్ని రంగులు మారడం ఏమిటంటే జీవితంలో ఎప్పుడూ రంగులు మారుతూ ఉంటాయి. దాన్ని పార్టీలు మారడంగా భావించకూడదు. పార్టీలు మారడం వ్యవహారాలు వేరు. ఒక వ్యక్తి ఉద్యోగాలు మారుతారంటే దాన్ని పార్టీలు మారటంతో పోల్చకూడదు. ఉద్యోగం ఎందుకు మారుతారండి, ఎవరైనా పని లేక ఏవో ఇబ్బందులు పడుంటారు అక్కడ. లేదు ఇంతకంటే ఏదో ఒక అభివృద్ధి ఉన్నతో ఉందంటే ఒకసారి మారచ్చు. ఎంతకాలం దాన్ని పట్టు కూర్చుంటారు ఆ గొర్రెతో ఒక జీతంతో? తప్పలేదు. దాని ఏదో రోలింగ్ స్టోన్ గ్యాదర్ సినోమాస్ అని ఇంగ్లీష్ సామెతలు చెప్పకూడదు అక్కడ. ఆ వ్యక్తి ఉన్నత కోసం మారుతున్నాడు అక్కడ. పార్టీలు మారడం వేరు, అది దుర్మార్గం, అది ద్రోహం, అది ఇది వేరు. జీవితం ఎప్పుడు రంగులు మారుస్తుంది. ఉదయ సంధ్య ఎర్రగా ఉంటుంది, సాయం సంధ్య ఎరుపు రంగులు నలుపు కలిపినట్టుగా ఉంటుంది. ఉదయ సంధ్యలో అన్ని రంగులు కనపడవు, సాయం సంధ్యలో రకరకాల రంగులు కనపడతాయి. మధ్యాహ్నం పూర్తి తెల్లగా ఉంటుంది. మరి అది సూర్యోదయం, సూర్యుని ప్రసారం ఎంతో, జీవితం అంతే. రంగులు మారడం అంటే సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖ దుఃఖాల మిశ్రమ. అసలు వచ్చింది సుఖమో దుఃఖమో కూడా తెలియదు. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు కూడా జీవితంలో చాలా ఉంటాయి. ఇలా జీవితం రంగులు మారుతూ ఉంటుంది. అంత మాత్రం చేత వివాహ బంధాన్ని విడగొట్టుకోవద్దు. తలబరాలు రంగులు మారితే వివాహం దెబ్బతినట్టా లెక్క? ఈ ఆలోచన చేయమని రామకర్ణామృత కవి మనకు చెబుతున్నాడు. ఆ శ్లోకంలో అంత గొప్పతనం ఉంది. విడాకులు ఎక్కువవుతున్న సందర్భంగా భారతీయ సంప్రదాయం ప్రకారం మావిడాకుల బంధాలు ఉండాలి మనకి అంటే ఈ శ్లోకం వెయ్యాలి, దాన్ని అనుసరించాలి. అందుకే జలజా తమ్ముళ్ళపైకి చందమామ, ఆవిడ చేతులు పద్మాల్లా ఉంటాయి కదా, ఎర్రదామర పువ్వుల్లాగా. అలా పోలుద్దామంటే ఈ పద్మాలకి మరి ముఖం శత్రువు కదా, ఈ చందమామ ఆ శత్రువు కలిపి దెబ్బలాడగిన మొత్తం రెండు లేకుండా పోతే అందుకని తీసేయండి. ముఖానికి కానీ ఆవిడ చేతులకు కానీ ఉపమానమే లేదు. ఎందుకంటే నిరుపమా అయిన ముఖ. ఇంకో మాట పోనీ, కిసలయంబులపైకి వెస కలకంఠుల. ఆవిడ కంఠాన్ని పోలుద్దాం పోనీను. కిసలయంబులపైకి చరణస్వనములు, పాదాలను పోలుద్దాం. పాదాలను చిగురాకులతో పోలుస్తాను. పోనీ పాదాలు చిగురాకుల్లా ఉన్నాయని పోలుద్దాం అనుకుందిట మొల్ల. పక్కనే కలకంఠుల కోకిలుడు కనబడ్డాయట. ఎందుకంటే ఆవిడ కంఠస్వరం కోకిలలా ఉంది. పాదాలను చిగురాకుల్లా పోలుద్దాం అంటే ఆ చిగురాకులు మేసేసి కోకిలలు ఆవిడ కంఠంలో ఉన్నాయి. ఏ కోకిలన్నీ చిగురాకులను మేసేస్తే కంఠస్వరం పాదాలను మింగేస్తే పాట పాడుతుంటే పాటలోని చరణాలు ఉంటాయి. చరణాలు అంటారు కదా, అందుకే చరణస్వనములు అని వాడింది ఆవిడ. నేను పాదాలు అంటున్నాను అర్థం కావడం కోసం, కానీ ఆవిడ చరణస్వనములు అనబడింది. పాట పాడే వాళ్ళకి స్వనం ముఖ్యమే, కంఠధ్వని ముఖ్యమే. చరణాలు మింగేయకూడదు కదా కంఠధ్వని కోసం, ఆ చరణం పాడడానికే స్వనం. అంచేది మన కంఠధ్వనిలో ఆ చరణం స్పష్టంగా వినపడాలి. ఆ చరణం ఉంటే కానీ భగవచ్చరణం మనకు దొరకదు. అంచేది పాటకుడు ఎప్పుడూ కూడా అక్షరాలు మింగేయకూడదు, చరణం స్పష్టంగా ఉండాలి, అంటే స్వనం బాగుండాలి. ఈ స్వనాన్ని మధురంగా వినిపించే నెపంతో అక్షరాలు మింగేయకూడదు. ఇవాళ సినిమా సాహిత్యానికి పట్టిన దుర్గతే అది. మొత్తం మ్యూజిక్ ఏమైందంటే సంగీతం అనేది సాహిత్యాన్ని మింగేస్తుంది. అసలు ఆయన ఏమి రాశాడో మాకు ఎవరికి తెలియట, మాకు పండితులకు చూసేవాళ్ళకి సినిమాలు తెలియట, మామూలు వాళ్ళకి ఏం తెలుస్తాయి. మహాకవులు ఉన్నారు నిజంగా, గొప్ప భావుకత. మాకు మమ్మల్ని విన్నస్తే కదా. పూర్వకాలం ఏవో పుస్తకాల రూపంలో వచ్చేవి పాటల పుస్తకాలు, అవైనా చదువుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్య శ్రేష్ఠి కొనుక్కునేవాళ్ళు సినిమా పాటల పుస్తకం, మాయాబజార్ పాటలను కొనుక్కునే ఓ జీవితాంతం అట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు అలా రావడం లేదు, కొండవ లేదు. అసలు ఆయన ఎంత గొప్ప కవైనా కానీ ఆయన ఏమి రాశాడో మాకు తెలియట్లేదు. అందుకే సినిమా కవులకి లోకంలో గౌరవం తక్కువ, చాలా తప్పది. నేను స్పష్టంగా చెబుతున్నా, ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న కవులలో ప్రబంధ కవులతో సమానంగా ఉన్న స్థాయి వాళ్ళు ఉన్నారండి, సందేహమే లేదు. వాళ్ళ కవిత్వాలు అంత బాగున్నాయి. అప్పుడప్పుడు కాస్త చెవి యొక్క వింటే ఏం వేశాడరా ప్రయోగం అనిపిస్తుంది అద్భుతంగా. అత్యంత ఆధునికమైనటువంటి సమాజంలో కొన్ని వేల ఒత్తిళ్ల మధ్య మా సినిమా కవిమిత్రులు బతుకుతూ పాటలు రాస్తూ సాహిత్యాన్ని నిలబెడుతున్నారు. వారికి నమస్కారం పెడుతున్నాను, నమస్కారం పెడుతున్నాను నిజంగా వారి సాహసానికి. డబ్బు కోసం రాస్తున్నారంటూ పిచ్చి మాటలు మాట్లాడద్దండి వాళ్ళ గురించి. వస్తారు వాళ్ళు, బతకాలి కదా. పైగా ఈ సినిమా అవకాశాలు ఏముందండి, ఇవాళ అందనం రేపు జోలే. ఏ రంగమైనా ఆ రంగంలో ఎవడైనా అంతే, ఈవేళ పల్లకి రేపు పొద్దున ఏ పని చేస్తాడో వాడికి తెలియదు. ఎంతకాలం ఇది ఒక సినిమా కనుక వెనక్కి వెళ్ళిందంటే మేము మళ్ళీ వాడిని ఎవరు పిలవరు. ఇంక వాడిని డబ్బు కోసం రాశారంటే ఏం చేయమంటావు, దాచుకోవద్దు 4 రూపాయలు. వాళ్ళకన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పథకాలు ఉన్నాయా నిరుద్యోగ భృతిలాగా, ఏమీ లేవే. అది అవన్నీ పెద్ద మనం ఆలోచించాల్సిన, ఆయన చేసిన పని ఆయన చేస్తున్నాడు. అందులోనే అన్ని ఒత్తిళ్ల మధ్యలో అంత మంచి మాట రాశాడు, అంతకంటే ఏమిటి? అంచేతను ఆ ఒత్తిడిని కూడా గమనించినప్పుడు ఏం చేయాలి, ఈ సంగీతం ఇంకేయకుండా ఉంటే ఆ సినిమా పాటలు రాసిన వాళ్ళ యొక్క ప్రతిభంత తెలుస్తుంది. అందుకే ఇప్పుడు 2 ఉపమానాలు చెప్పింది ఇక్కడ. ఆ కంఠస్వనం రూపంలో ఉన్న కోకిలలు చిగురాకుల రూపంలో ఉన్న పాదాలను మింగేస్తాయేమో, అందుకని చిగురాకుల ఉపమానము తీసేయండి, కోకిలల ఉపమానము తీసేయండి. తీసేస్తే నిరుపమా అయిన మగ వరపయోధర మధ్య దానికి ఏం చెప్పిందండి, సింధురమ్ములపైకి సింహ వితతి. వక్షస్థలాన్ని పోలుస్తారు సాధారణంగా స్థిర వజ్య వక్షస్థలాన్ని ఏనుగుతో, ఏనుగు కుంభస్థలాలతో పోలుస్తారు. అలా పోలుద్దామా అంటే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నడుమున సింహంతో పోలుస్తారు. నడుము సింహం నడుమునా ఉంటుంది, సింహం నడుము హరి మధ్య అంటారు, చాలా సన్నగా ఉంటుంది. సింహం చాలా పరాక్రమంతో ఉంటుంది, దానికి కారణం ఈ సన్న నడుము కూడా. ఏనుగుకి అంత పరాక్రమం ఉండదు, ఎందుకంటే ఇంతలా ఉంటుంది, పరిగెట్టలేదు. సింహం ఎందుకు దూకగలుగుతుంది ఏనుగు మీదకి అంటే ఈ సన్న నడుము కారణంగా. అంచేది మనం కూడా కాస్త నడుము సన్నగా ఉండేలా చూసుకుంటే అవసరమైతే దూకగలం. నడుము లేకపోతే మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ అంతే లెక్క. ఇక్కడ ఎక్కడైనా వాన కురిస్తే పరిగెత్తి రావడం కూడా ఇబ్బంది, సన్నగా ఉంటే పరిగెడతాం ఇంటికి వస్తాం, లేకపోతే ఏమొస్తాం అసలు సన్నగా ఉంటే బయటికి వెళ్ళే పనే లేదనుకోండి, అది వేరే విషయం. దానికి పూర్వకవులు నడుముని సింహంతో పోల్చేవారు, సింహం నడుముతో. వక్షస్థలాన్ని కుంభస్థలంతో పోల్చేవారు. కానీ మొల్ల ఏముంటుంది అంటే ఏను కుంభస్థలంతో పోలుద్దాం సీతాదేవి వక్షస్థలాన్ని అంటే నడుముని సింహంతో పోల్చాలి కదా, మరి సింహం ఏనుగు మీదకి దూకేస్తే 2 క్యాన్సిల్. అందుకని నిరుపమా అయిన మాక అమ్మవారిలాగా ఆవిడకు ఉపమానం లేదండి, తీసేయండి పోల్చను. అసలు ఇలా శరీరంలో శత్రువులు ఉంటే కష్టమండి, అందుకే పోల్చను. పోల్చకపోతే మాకు ఉపయోగపడింది ఆ పద్యం. అందుకని ఆ పద్యం ఎప్పుడో నేను 5-6 ఏళ్ల క్రితం చదివాను, చాలా బాగుంది ఈ పద్యం అని వెనకాల అతి ముఖ్యమని రాసి పెట్టుకుని అప్పుడప్పుడు చదివేవాడిని. నాకు అతి ముఖ్యమైన చదవడానికి కూడా ఓ సమయం పెట్టు, ఇన్ని కావ్యాలు చదివాము, అతి ముఖ్యమైన విషయాలు ఓ చోట రాసి పెట్టుకున్నాం, అవి చదవడానికి ఓ సమయం ఉండాలిగా, లేకపోతే ఎలా గుర్తుంటాయి, మరి ఎందుకు రాసి పెట్టుకున్నాం, ఇదే ప్రయోజనం అండి. దానికి నేను ఓ సమయం పెట్టుకున్నాను, రాత్రి ఎప్పుడు ఖచ్చితంగా 7 గంటల నుంచి 7:30 వరకు ఈ అతి ముఖ్యంగా డైరీలో రాసుకున్న పద్యాలు చదువుతాను నేను. నాకు నియమం అది, ఖచ్చితంగా దానికి ఒక సమయం అది, ఏదో తోచినప్పుడు చదవడం కాదు ఇక్కడ. తోచినప్పుడు అంటే పెళ్ళంతా తగాద వచ్చినప్పుడే, అది కాదు అక్కడ. నాకు ఆ దురదృష్టం లేదు, నాకు తగాదా రావట్లేదు, నేనేం చేయను అని చెప్పి చదవడం మానేనా, అది ఎలా పెట్టుకోవాలి. ఆ పరిస్థితులు ఏవి మనకు అనవసరం, ఓ టైం పెట్టేసుకుందాం. 7 ఉన్నారు. ఖచ్చితంగా ఆ సమయంలో సర్వసంగ్రహమును నేను ఇప్పటికి 6 డైరీలు రాసుకున్నాను, ఒక్కొక్కటి 400 పేజీలు ఉండే డైరీ, 2400 పేజీలు, దాదాపు 2400 విషయాలు ఉన్నాయి అందులోను. ఆ పద్యాలు, శ్లోకాలు, కవితలు, సూక్తులు, లోకజ్ఞాన విషయాలు రకరకాలు ఉన్నాయి. అవి రోజు 1 అరగంట సమయం పెట్టుకుని, 8 పేజీలు అయితే 8 పేజీలు 1 అరగంటలో, 1 అరగంట అవగానే మూసేస్తాను, ఇంకోటి చదువుకుంటాను. దీనివల్ల ఏమైందంటే మొన్న ఎక్కడో ఈ నిరుపమాన శబ్దానికి నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ తయారవుతుంటే ఇదివరకే రాసి పెట్టుకుని చదవడం వల్ల మొల పద్యం గుర్తొచ్చింది. చాలామంది సాధకుల కోసం చెబుతున్నాను ఈ మాట, బడాయి కోసం కాదు. మీకు ఇన్ని విషయాలు గుర్తుంటాయండి, అన్ని పద్యాలు చెబుతారండి, ఎలా చెబుతారండి అంటారు, ఇది రహస్యం. దీని వెనకాల ఏమి ఓటుకు నోటు కేసు లేదు, సాధనే మన రహస్యం, సాధనే మన రహస్యం. మా ఇంటి పేరు సాధన. సాధన చెయ్యాలి, చేస్తే అన్నీ ఉంటాయి. ఎందుకుంటే నాకు ఇది నిరుపమా చూడగానే టక్కు అనేది వెలిగింది. ఎందుకని మొల రామాయణం నేను చదివి 5-6 ఏళ్ళు అయింది, 2012లోనో 2011లోనో చదివేది దాన్ని. తర్వాత ఇంకా పక్కనపడేసి రోజు చదువుతాం ఏంటి, అందులో ముఖ్యమైనవి రాసుకున్నాం. ఈ టెక్కమని అవి మధ్య మధ్యలో ఆ సమయం ప్రకారం ఆ డైరీలు అలా రౌండ్ అవుతూ ఉండడం వల్ల వరుసగాను ఆవృత్తి కారణంగా నాకు గుర్తొచ్చింది, ఓ ఇది ఏదో మంచి పద్యం ఉంది, ఉపమానాలను ఆవిడ ఒక ఉపమానాన్ని ఇంకో ఉపమానంతో శత్రువుగా చెప్పింది, అంటే రెండు ఉపమానాలు లేనట్టే కదా, లేనట్టు లేకపోవడమే కదా నిరుపమ అంటే, అది నిరుపమాన లలితా సహస్ర వ్యాఖ్యానానికి మొల రామాయణంలో పద్యం చెప్పగలిగితే అటు మహిళా కవయిత్రుల యొక్క ఔన్నత్యాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం, మొల రామాయణాన్ని జనం చేత చదివించిన వాళ్ళం అవుతాం, నామానికి కొత్త వ్యాఖ్యానం చేసిన వాళ్ళం అవుతాం, ఇన్ని రకాలుగా ఆలోచించడం వల్ల ఈ వ్యాఖ్యానం సాగుతోందమ్మా. షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల జలజాత ములపైకి చందమామా, కిసలయంబులపైకి వెసకల కంఠుల సింధురంబులపైకి సింహ వితతి. అంతవరకు చెప్పుకున్నాం. వక్షస్థలాన్ని ఏనుగు కుంభస్థలంతో పోలుద్దామా అంటే ఏనుగులకు శత్రువైనటువంటి సింహంతో ఆవిడ నడువును పోల్చాలి. శత్రువును పోల్చడం అంటే తీసేయి అంది ఆవిడ, తీసేసాము నిరుపమా అయ్యి నమక. ఇప్పుడు దొండపండులపైకి దొడ్డ రాచిల్కల ఓష్ఠ, ఆవిడ పెదవులను పోల్చాలంటే దొండపండు సాధారణంగా బింబాధరా బింబాధరా బిన్ను దశంబా యుధాది నికురుంబా కదంబ విపిని అంబాకురంగ మొద జంబాల రోచిరిక లంబాలక దిశతుమే అని అశ్వథడు కాళిదాసు చెబుతాడే, అమ్మవారిని బింబాధరా అంటారు. ఏ అమ్మవారినైనా అంతే, సీతామ్మవారైనా అంతే, లలితామ్మవారైనా అంతే. అచ్చతను దొండపండులతో పోలుద్దాము అంటే పక్కనే వచన, ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే చిలక పలుకుల్లా ఉన్నాయి, అది లలితాదేవి. లలితాదేవి పలుకులు కూడా చిలక పలుకుల్లాగే ఉంటాయి, ఆవిడ పదవులు దొండపండులాగే ఉంటాయి. అలాగే పోల్చారు మరి కబురు, అక్కడ లలితాదేవి, లక్ష్మీదేవి, సీతాదేవి, సరస్వతీదేవి భేదాలు ఏమీ లేవు. ఆ మాటకు వస్తే అంధ్రస్థులని అలాగే పోల్చారు. అలా పోరుద్దామంటే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే బింబం అంటే దొండపండు కదా, దొండపండుకు దేనికి శత్రువు? చిలకే. చిలక దొండపండు మింగేస్తుంది. అందుకే శాస్త్రం ఏం చెబుతారంటే విచిత్రంగా చూడండి, ఆ పోలికల్లో కూడా ఎంత గొప్పతనమో, దొండకాయలు ఎక్కువ తింటే మందబుద్ధి ఏర్పడుతుందండి. చదువుకునే విద్యార్థులకి దొండకాయ కూర పెట్టాలి, మానేయకండి దయచేసి, కానీ ఎక్కువ పెట్టకూడదు. దొండకాయ ఎక్కువ తినకూడదు. చదువుకునే విద్యార్థులు చదువు ముగిసే వరకు బెండకాయ ఎక్కువ తినాలి, దొండకాయ తక్కువ తినాలి, మానేయకూడదు. అన్నారని మానేయకండి, ఎందుకంటే దొండకాయలో ఉండే గుణాలు కొన్ని ఉన్నాయి. 10 రోజులు ఒకసారి దొండకాయ వేపుడో కూరో చేయొచ్చు, కానీ బెండకాయ వేపుడు కానీ బెండకాయ కూర కానీ వారానికి 2 సార్లు చేయొచ్చు చదువుకునే విద్యార్థుల విషయంలో. దీనివల్లే అంతా జరిగిపోతుందని కాదు, కానీ ఆహార పదార్థాలను బట్టి బుద్ధి శక్తి ఉంటాయి కదా, అది అందరూ అంగీకరించే విషయమే కదా, దానికి మనమే ప్రమాణాలు చూపించక్క. ఆ మేధాశక్తి కొంచెం సునిశ్చితంగా కాస్త పనిచేయాలి అంటే దొండకాయ కంటే బెండకాయలో జిగురు ఎక్కువ ఉంటుంది, అది ఉండాలి. కొంచెం దొండకాయ ఎక్కువ పెట్టకూడదు. చిలకలు దొండపండు తింటాయి, అందుకే చిలకలకి బుద్ధి మందబుద్ధి అంటారు. చిలక బుద్ధిని ఏమో గొప్పది కాదండి, చిలక పలుకులు చదువులు అంటే గొప్ప చదువులు కావు, పనికిరాని చదువులు అని అర్థం అక్కడ. ఎందుకంటే చిలకకు ఉన్న మందబుద్ధి ఏమిటంటే మనం ఏమంటే అది అంటుంది, దానికి సొంత ఆలోచన లేదు, అది సమస్య. ఈవేళ చదువులన్నీ అంతేలేండి, మాస్టర్ ఏమంటే అదే అండి, రైట్, ఈచ్ క్వశ్చన్ 10 టైమ్స్, ఇదే చిలక చదువు అంటే. చిలక పలుకులు ప్రతి ప్రశ్న 10 సార్లు రాస్తాడు, ఎందుకు రాయడం అవదో రాయి, ఇంతకంటే ఎందుకు రాయడం? ఓసారి రాస్తాడండి 10 సార్లు ఎందుకంటే రాయడం? 10 సార్లు రాస్తే వస్తుందా? ఆ విషయం అవగాహన కాలేదు వాడికి, అవగాహన కాలేదని 10 సార్లు రాయడం ఏంటండి? హోంవర్క్ ఎప్పుడు వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంచే విధంగా ఉండాలి, కానీ బండపని చేయిస్తారా? అందుకే విద్యార్థులు తగలబడుతున్నారు. చిలక చదువులు, చిలక చదువులు, చిలక పలుకులు అంటే గొప్పదనుకోకండి, చిలక పలుకులు ఆక్షేపణకు చెప్పిన మాట అది. చదువులెల్లను చిలకల చదువులయ్యే శీలమది ఎల్ల పిల్లి శీలమయ్యే అని తెలంగాణ కూర్చుండి ఆక్షేపిస్తాడు నిగమ శర్మ. వాడు చదువు చిలక చదువు, వాడి శీలం పిల్లి శీలం అంటారు. చిలక చదువు అంటే చెప్పిందే చెబుతాడు, సొంతమే లేదు ఇక్కడ, ఎప్పటికీ ఎదగడా విద్యార్థి, బట్టి పడతాడు అనమాట. బట్టి పట్టే చదువు చిలక చదువు, చిలక చదువులు గొప్ప పలుకు కాదు. మామూలు మాటలు ఏమైనా అందంగా మాట్లాడితే చిలక పలుకులు అంటారు, అది వేరే విషయం, అది ముద్దు ముద్దుగా. విద్యార్థి ఎప్పుడు చిలక పలుకులు చదువులు చదవకూడదు, వాడు అవగాహన చేసుకోవాలి పూర్తిగా. శీలం పిల్లి శీలం ఎందుకనంటే పిల్లి పిల్లి ఏది చాంద్రాయణి, పిల్లి చాంద్రాయణం అని ఒక సామెత ఉంది. చాంద్రాయణం అంటే ఉపవాసం చేస్తారు, అందుకని పిల్లి అనుకుందట ఆవేళ ఎలక దొరకలేదట, ఉపవాసం చేద్దాం ఈవేళ శనివారం వెంకటేశ్వర స్వామి కృష్ణ, ఇది నేను దొరకలేదు కాబట్టి సరే అనుకుందట పాపం. అలాగే ఉండి అంటూ కూర్చుంది, దుర్గత వేసేద్దామని దొరకట్లేదు. శనివారం మన ఆడపిల్లకి చెప్పింది శనివారం మా తప్పు, ఈలోపు ఎవరో ఎలక ఉరకేసింది అయిపోయింది, ఇదే పిల్లి శీలం అంటే. దొరికేంత వరకు చాంద్రాయణమా, దొరికితేనేమో ఇంద్రాయణమా. మన జీవితాలు చాలామంది, మన వ్రతాలు, నోవులు, మన దీక్షలు ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాయి. మెట్ట వేదాంతం అంటే ఇదే. నీకు ఎలాగో మెట్ట భూమిలో ఏమీ పండదు కాబట్టి మాకేం అక్కర్లేదండి, మాకు ఈ పొలంతో నిమిత్తం లేదండి, వేరే ఆదాయం, వేరే ఆదాయం ఏముంది అక్కడ, ఏమీ లేదు, మెట్ట భూమి ఉంది 50 ఎకరాలు, ఏమీ పండదు, వీళ్ళు కూర్చోవాలి, చుట్ట కలుచుకోవాలి అక్కడ, దాన్నే మెట్ట వేదాంతం. ఎలాగూ పండదు కాబట్టి మాకు అక్కర్లేదండి, దాంతో పని లేదండి, మాకు వేరే ఉన్నాయని చెప్పండి, వేరే ఏమి లేవు ఇక్కడ. అందుకే పూర్వం మెట్ట భూమి అంటే పిల్లలు ఇచ్చేవారు కదా, పల్లం భూమి అంటేనే ఇచ్చేవారు. ఇదే మెట్ట వేదాంతం, వాడికి లేదు కాబట్టి అక్కర్లేదని చెబుతాడు. అంచేతను చిలక పలుకులు చిలకల చదువులని దయచేసి గొప్ప చదువులు అనుకోవద్దు, పిచ్చి మాటలు అది, ఊక చెప్పింది చెప్పడం అక్కడ. అంచేతన ఈ మరి చిలక బుద్ధి ఎందుకు అలా తయారైంది, చెప్పింది మాత్రమే చెప్పడం, సొంతంగా ఆలోచించలేకపోవడం ఎందుకు వచ్చింది, దొండపడదు అన్న కారణంగా. అంచేత సజ్జోబుద్ధికరం బింబం సజ్జోబుద్ధికరీ త్వచ అన్నారు శాస్త్రంలోనే చెప్పారు. దొండకాయ వెంటనే బుద్ధిని హరిస్తుంది, బెండకాయ కాస్త బుద్ధి కలిగిస్తుంది. మళ్ళీ చెబుతున్నాను అన్నాను కదా, నా దొండకాయ కూర మొత్తం మానేయి, కానీ దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, తక్కువ వాడాలి. ఇక ఏదన్నా చెబితే విపరీతంగా తీసుకునేవాళ్ళు తయారయ్యారు, ఎందుకని చెప్పాల్సి వస్తుంది. విద్యార్థులకు దొండకాయ నిషేధం చేయక, ఏదో 10 రోజులకు ఒకసారి, బెండకాయ వారానికి 2 సార్లు, కాస్త ఇష్టం చేసుకుని విద్యార్థులు కూడా తినాలి. మమ్మీ ఐ డోంట్ లైక్ అని మూత తిప్పద్ది, ఇక్కడ డోంట్ లైక్ అయితే చదువు రాదు, ఇష్టపడాలి. స్వేచ్ఛ అంటే ఏమిటంటే ఇష్టాయిష్టాలని మనం నిర్ణయించుకోవాలి, మన మనస్సు నిర్ణయించొద్దు, మనం నిర్ణయించుకోవాలి. తినాలంటే తినాలంతే, ఇష్టం లేకపోయినా తినాలి, అదే స్వేచ్ఛ. ఇష్టమైంది తినడం, ఇష్టం లేనిది మానేయడం స్వేచ్ఛ కాదు. ఇష్టాయిష్టాలు మన అదుపులో ఉండడం స్వేచ్ఛ. విద్యార్థిని విద్యార్థులు గమనించండి, ఇష్టాయిష్టాలు మన అదుపులో ఉండాలి, మన చదువుకు అనుగుణంగా, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞకు అనుగుణంగా, సమాజ పరిస్థితులకు అనుగుణంగా మన ఇష్టాయిష్టాలు మార్చుకోవాలి, అది స్వేచ్ఛ. నీ ఇష్టం ఇష్టాలు నువ్వే మార్చుకోలేకపోతున్నావు, నీ స్వేచ్ఛకు నువ్వే సంకెళ్ళు వేసుకుంటున్నావు, వ్యామోహంలో పడ్డావు, బానిసత్వంలో పడ్డావు మిత్రమా. ఈ ప్రేమ వ్యవహారాలు మానుకుని పుస్తకం మీద దృష్టి పెట్టు. మన ఇష్టం వచ్చినట్టు చేయడం స్వేచ్ఛ కాదండి, ఏది ధర్మమో అది చేయడం స్వేచ్ఛ. అందుకు అనుగుణంగా మన మనస్సును మార్చుకోవడం స్వేచ్ఛ. ఈ స్వ ఇచ్ఛ ఇదివరకే చెప్పాను నేను, ఆ ఇచ్ఛ ఎప్పుడు స్వాని మింగేయకూడదు. గుణసంధి పేరు మీద ఇచ్ఛ స్వాని మింగేయకూడదు. స్వ అంటే ఆత్మ, ఇచ్ఛ అంటే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్చ ఎప్పుడు స్వ అనే దానికి అధీనంలో ఉండాలి, స్వాని మింగేసేంత ఇచ్చు పనికిరా, ఇచ్చ పనికిరాదు, అప్పుడు స్వేచ్ఛ అదుపులో ఉంటుంది. అంటే మనం బెండకాయ కూరతారా, నాకు ఇష్టం లేదన్నది తినాలంతే, 4 సార్లు తింటే అలవాటు అవుతుంది. కాకపోతే తల్లులు ఉండేవాళ్ళు ఎవరు, కాస్త వాడికి ఏదో కొంచెం పోపు ఎక్కువ వేస్తే తింటాడా, ఓ మిరపకాయ ఎక్కువ వేస్తే తింటాడా, ఓ బెల్లం మొక్క ఎక్కువ వేస్తే పోనీ, ఏదో చేయండి, దానికి అది పర్వాలేదు, మొత్తం మానేస్తారగా. అందుకే దొండ పండులపైకి దొడ్డ రాచిల్కల, పెదవుల్ని దొండ పండుతో పోలుద్దామంటే ఆవిడ పలుకులేమో చిలక పలుకుల ముద్దు ముద్దు కావడు, చదువు గురించి కాదు. సీతాదేవి చదువు మంద బుద్ధి చదువు కావడు, చాలా తెలివైంది, చదువు గురించి కాదు, ఇక్కడ మాటలను గురించి మాత్రమే చెప్పాడు. ఆడపిల్లలు మాట్లాడితే చిలక పలికినట్టుగా ముద్దు ముద్దుగా ఉండాలి, వాళ్ళు తల్లిదండ్రులను అనుకరించి మాట్లాడినా పర్వాలేదు, అది వినయం అనిపించుకుంటుంది, సంస్కారం అనిపించుకుంటుంది, అంత ఎక్కువ వాగకపోవడమే మంచిది. అప్పుడు అంటారు తల్లి తండ్రి అంతా వినయం, అది నేర్పారండి, అందుకే పిల్లలకి సంస్కారం ఎక్కువ చూడండి, అలా బరి తెగించి మాట్లాడడం లేదు. బరి తెగించి మాట్లాడకపోవడం అనేది ఒక గొప్ప లక్షణం, అదేదో స్వేచ్ఛ అనుకుని మాట్లాడద్దు. మనకున్న వయస్సు ఏంటి, 40 ఏళ్ల వాళ్ళు కాస్త సాహసంగా మాట్లాడారంటే వాళ్ళకి జీవితానుభవం ఉంది. ఆడ మగ ఎవరన్నా వాళ్ళకి జీవితానుభవం ఉంది, వాళ్ళు 3 గ్రంథాలు చదివారు, అలాగే జీవితానుభవం ఉంది. 16 ఏళ్ల పిల్ల కూడా ఓ తెగించి మాట్లాడడం ఎక్కడ, ముద్దు దగ్గర మైకెట్టేసరికి ఎక్కడి నుంచి వస్తుంది తెగింపు, ఏం చదువు ఉంది, ఏం వ్యక్తిత్వం ఉంది, ఏం తెలుసును. 16 ఏళ్ళ కుర్రాడికి 16 ఏళ్ళ అమ్మాయికి బరి తెగించి మాట్లాడటం ఏంటండి అసలు మా ఇష్టమని, తెలివి ఎక్కడది, చిలక పలుకులు అక్కడ పనిచేయవు. ఎక్కడ అంటే అక్కడ ఆ వయస్సు దాటే వరకు తల్లిదండ్రులను అనుకరించడం, పెద్దలను అనుకరించడం, మా వాళ్ళు ఇలా నేర్పారండి, మాకు అంతకంటే తెలియదండి అంటే మేము వినయం, మా నాన్నగారిని అడగండి. అదే 25 ఏళ్ళు దాటే చదువుకున్నాం, ఏదో ఎంఏ ఏదో అయింది మన ఇష్టం, మా దానికే ఉంది మాట్లాడవచ్చు, దానికి కట్టుబడి ఉండాలి. మళ్ళీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టద్దు, దానికి కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయానికి. ఏమొచ్చినా ఎదుర్కోవాలి, నాతో పాటు మీరు ఎదుర్కోండి అంటే కుదరదు అక్కడ, అదే వ్యక్తిత్వం అంటే. ఉండవలసిన వయసులో తల్లిదండ్రుల అదుపులో ఉండాలి, ఆ తర్వాత స్వతంత్ర వ్యక్తిత్వం ఏర్పడక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఏదో జరిగింది నాన్నగారు నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి, మీకు ఇందులో గొడవ వద్దు అని అవసరం, నేను చేశానని నేను చూసుకుంటాను, అంత ధైర్యంగా ఉండాలి. ఆ రకంగా ఉపమానాలు ఒక్కొక్కటి దానికి వ్యతిరేకంగా ఇవ్వడం ఇంకోటి ఎందుకు చెప్పింది అంటే నిరుపమా ఏ నమక అని చెప్పడానికి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం, ఈ తెలుగు సాహిత్యంలో ఉండే అపూర్వ విశేషాలు తెలుసుకుందాం. శలవు.